జయ మహాకాల్. ఇది డిసెంబర్ 6, 2004, హైదరాబాద్ లో జరిగిన సోలార్ సిస్టమ్ లాస్ట్ క్లాస్. జయ జయ మహాకాల్. డయాగ్రామ్ 21 ఈ సోలార్ సిస్టమ్ ని మనం ఇవాళ క్లుప్తంగా అర్థం చేసుకుందాం. క్లుప్తంగా అంటే ఏంటన్నమాట, అసలు ఆ మెయిన్ హైలైట్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఈ మెయిన్ హైలైట్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ మనకు అర్థమైనప్పుడు మన జీవితాన్ని చూసేటటువంటి విధానం మారుతుంది. జీవితాన్ని తీసేటటువంటి విధానమే కాదు, జీవితాన్ని తీసేటటువంటి విధానమే కాదు, మన అవగాహన చాలా మారుతుంది. ఒకడు సైంటిస్ట్ అవుతారు, ఒకడు బిజినెస్ పీపుల్ అవుతారు, ఒకడు కలెక్టర్ అవుతాడు, ఒకడు చదువుకోవాలని ఉంటుంది కానీ చదువుకోలేకపోతాడు, ఒకరికి చదువుకోవాలన్నది బలవంతంగా చదివించుకోబడతాడు. రకరకాలైనటువంటి పరిస్థితులు, పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్. ఎకానమిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎకానమిక్ ప్లెంటీ ఉండొచ్చు, అలాగే ఇంటెలెక్చువల్ ప్లెంటీ ఉండొచ్చు, ఇంటెలెక్చువల్ డిప్లిషన్ ఉండొచ్చు. ఆల్ వీటన్నిటికీ ఆన్సర్ ఈ పిక్చర్. ఈ పిక్చర్లో మనం ఏం చెప్తున్నాం అంటే, దేర్ ఈజ్ వన్ స్కీమ్. మనం ఎర్త్ స్కీమ్ గురించి మాట్లాడతాం. మనం మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇంకా చెప్పడానికి చెప్పేవాదంతా ప్లస్ ఇంకోటి ఏం చెప్పాం, ఇలాంటి 10 స్కీమ్స్ కలిస్తే ఒక శీలాల సిస్టమ్ అవుతుంది అన్నాం. అంటే ఇలాంటి స్కీమ్స్, ఈ ఒక స్కీమ్ లో దేర్ ఆర్ 7 చైన్స్. ఈ 7 చైన్స్ లో ఒక్కొక్క చైన్ లో 7 గ్రహాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఒక చైన్ లో 7 గ్రహాలు, దాన్ని గ్లోబ్స్ అంటాం మనం. అంచేత మొత్తం ఎన్ని గ్లోబ్స్ అయ్యాయి? 49 అయ్యాయి. ఈ 49 లో ఎందుకు 49 అవుతాయి, 7 ఎందుకు అవుతాయని చెప్పామంటే, ఒకొక్క చైన్ లో లైఫ్ సైకిల్ 7 సార్లు తిరుగుతుంది. అది 7 మొత్తం అంటే, ఈ 49 లో ఒక్కొక్క దాంట్లో ఎన్నిసార్లు తిరుగుతుందని చెప్తున్నాయి? 7 టైమ్స్ అంటే 7 × 49 343 గ్లోబ్స్ గ్రహాలు కలిస్తే ఒక చైన్ పూర్తవుతుంది అన్నది అర్థమవుతుంది కదా. సారీ, ఒక చైన్ కాదు, ఒక స్కీమ్ పూర్తవుతుంది. కరెక్షన్ అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వలేదుగా, వర్డ్ తప్పు పడింది. యాక్చువల్ గా ఒక స్కీమే 7 చైన్స్ ఉంటాయి. 7 చైన్స్ లో 49 రౌండ్స్ ఉంటాయి. 49 రౌండ్స్ లో 343 గ్లోబ్స్ ఉంటాయి. ఒక గ్లోబ్ పీరియడ్ లో 7 రూట్ రేషియస్ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి మనం పృథ్వీ గ్రహానికి వచ్చేద్దాం. ఇంకా ఈ మిగతా విశ్లేషణ మనం మర్చిపోదాం. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ప్లానెట్ ఎర్త్. అందులో 7 రూట్ రేసెస్ ఉంటాయి. 7 ముఖ్యమైనటువంటి జాతులు పృథ్వీ గ్రహం మీద అభివృద్ధి చెందుతాయి. 7 జాతులు అభివృద్ధి చెందుకోగానే పృథ్వీ గ్రహం లైన్ అయిపోతుంది, మళ్ళా నెక్స్ట్ గ్లోబ్ వస్తుంది. అంటే ఇది డి అని చెప్పుకున్నాం కదా, అంటే నెక్స్ట్ గ్లోబ్ ఏమవుతుంది, ఈ అవుతుంది అది. ఓకే, ఈ రూట్ రేసెస్ లో 7 రూట్ రేసెస్ లో ప్రతి గ్లోబ్ లోనూ 7 జాతులు ఉంటాయి కదా. మొత్తం ఏమున్నాయి, 343 గ్లోబ్స్ ఉన్నాయి కదా. అంటే మొత్తం మీద ఒక స్ట్రీమ్ పూర్తవ్వాలి అంటే ఎన్ని రూట్ రేసులు పూర్తవుతున్నాయి, 2401 రూట్ రేసులు పూర్తవుతున్నాయి ఒక స్ట్రీమ్ లో. లేకపోతే 7 చైన్స్ లో ప్రతి రూట్ రేస్ కి మళ్ళా ఏముంటుంది, 7 సబ్ రేసెస్ ఉంటాయి. డివిజన్ అర్థం ఉంటుంది కదా. అంటే పృథ్వీ మీద ఉన్నటువంటి మనము 7 రూట్ రేసెస్ లో ఏదో ఒక రూట్ రేస్ కి చెంది ఉండాలి. అంతవరకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఒక గ్లోబ్ లో 7 రూట్ రేసెస్ ఉంటాయని చెప్పుకుంటున్నాం కనుక పృథ్వీ గ్రహం మీద 7 రూట్ రేసెస్ ఉండాలి. అదేంటి, మానవ జాతికి సంబంధించినంత వరకు. అలాగే ఖనిజ జాతికి 7 ఉంటాయి, వృక్ష జాతికి 7 ఉంటాయి. అవి మళ్ళా మర్చిపోకూడదు మనం, అవి ఉంటాయి. కానీ అవంతా ఎక్కడ చదువుతాం మనం, మనుషుల గురించే మనం చదువుకుందాం, మన జాతి గురించి మనం తెలుసుకుందాం. ఈ రూట్ రేసెస్ లో ఇదంతా జరగటానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ స్కీమ్ ని మనం ఏమని చెప్పుకుందాం, మనం ఎర్త్ స్కీమ్ అని చెప్పుకుందాం. అంటే ఈ మొత్తం స్కీమ్ కి ఆధారం ఏంటి, ఎర్త్ కదా. ఇప్పుడు చాప్టర్ 16 చూడండి, పేజ్ 91. The 7 planetary chain logo. ఇది ఎర్త్ స్కీమ్ లో ఎన్ని చైన్స్ ఉన్నాయి, 7 చైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చైన్ కి ఒక ప్లానెటరీ లోగో, అంటే ఒక అధిపతి ఉంటాడు. ఇంకో దానికి ఇలా 7 అధిపతులు ఉంటాయి కదా. ఈ 7 అధిపతులకి ఏం చెప్తా అంటే, ఒక చైన్ యొక్క అధిపతి వీడు, రెండవ చైన్ యొక్క అధిపతి వీడు, 3, 4, 5, 6, 7 ఎన్ని అధిపతులు ఉన్నాయి, 7 అధిపతులు ఉంటారు. ఈ 7 అధిపతులు ఉండటం కాకుండా ఇక్కడ ఎన్ని సబ్ రేసెస్ వచ్చాయి మనకి, ప్రతి సబ్ రేస్ ఒక అధిపతి ఉంటాడు. అంటే ఎంతమంది అధిపతులు ఉంటారు, 16,007 అధిపతులు ఉంటారు. అంటే కిందకి వెళ్ళిపోతే 16,000 మంది అనుకోవచ్చు, పైకుంటే ఒకడు అనుకోవచ్చు. దాన్ని ఒక కృష్ణుడు 16,000 మంది అనేటటువంటి కాన్సెప్ట్. అది రఫ్ స్టాస్ రౌండ్ ఫిగర్ లో చెప్తాం కానీ ఎక్కువ మంది ఉంటారు, ఒక దాంట్లో తక్కువ వచ్చు. ఈ కాన్సెప్ట్ అయినా అంచేత ఒక స్కీమ్ వృద్ధి చెందటానికి ఒకడు సర్వోచ్చమైనటువంటి పదవిలో ఉంటాడు, వాణ్ణి మనం కృష్ణ చైతన్యము అంటాం. కలెక్టర్ ఉంటాడు ఒకటి జిల్లాకి, వాడి పేరు ఏదైనా కావచ్చు కదా. అధిపతి ఎవడు జిల్లాకి అంటే కలెక్టర్. అలాగే కృష్ణుడు అనేటటువంటిది ఒక స్కీమ్ కి అధిపతి అని గుర్తుంచుకోండి. అతని కింద ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, 16,000 మంది. రౌండ్ ఫిగర్ లో గుర్తుంచుకోండి. ఇది అర్థమైందా, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. మనువులు అనేటటువంటి వాళ్ళ పేర్లు మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం వైవస్వత మనవంతరంలో ఉన్నాం అంటాం కనుక. మనువు అంటే ఏంటి, మానవ జాతికి సంబంధించినటువంటి అధిపతి. చేత ఎన్ని మానవ జాతులు ఉంటాయి అన్న, ఒక గ్లోబ్ ఇది 343 గ్లోబులు. ఒక గ్లోబ్ లో 7 × 343 ఇన్ని రూట్ రేసులు అవుతాయి అంతే కదా. అంతేత ఒక గ్లోబ్ లో ఎన్ని రూట్ రేసెస్ ఉంటున్నాయి. అంతేత మనువులు ఎంతమంది ఉంటారంటే 7 ఉంటారు. కానీ లయం అవుతూ ఉంటే మళ్ళా ఏడుగులో వస్తుంది కదా. హ్యుమానిటీ ఉంటే అన్నీ ఉంటాయి, హ్యుమానిటీ కాదు మినరల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంటల్ ఎసెన్స్, సెకండ్ ఎలిమెంటల్ ఎసెన్స్, థర్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్, మినరల్, వెజిటబుల్, యానిమల్ ఏడు ఉంటాయి, అన్నిట్లోనూ ఉంటాయి. కానీ ఎవడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నది మళ్ళీ మొన్న చేంజ్ చూపించాం కదా, అది వేరే విషయం. దాని గురించి మీరు ఇక వరీ కావద్దు. మీరు అది ఎందుకంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చి చెప్పాం. కానీ మనం ఎందులో ఇంట్రెస్టెడ్ అంటే వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యుమానిటీ ఆఫ్ దిస్ ప్లానెట్ ఎర్త్. అంటే అందులో ఎంతమంది మనుషులు ఉంటారు అంటే ఏడుగురు మనుషులు ఉంటారు పృథ్వీ మీద. ఈ ఏడుగురు గ్రహాలు మళ్ళీ లైవ్ అవుతూ ఉంటాయిగా, సారీ గ్రహాలు కాదు ఏంటి, ఏడుగురు లోబ్స్ లైవ్ అవుతూ ఉంటాయి కదా. మరి అవి ఎలా లైవ్ అవుతూ ఉంటాయో, రూట్ గ్రెసెస్ కూడా లైవ్ అవ్వాల్సిందేగా. మీరు పద్ధతి ఎప్పుడు గుర్తుంచుకోండి, లైవ్ అవుతూ ఉంటుంది లేస్తూ ఉంటుంది, లైవ్ అవుతూ ఉంటుంది లేస్తూ ఉంటుంది. అంతేత మొదటి రూట్ గ్రెస్ లైవ్ అవుతుంది, మళ్ళా రెండో రూట్ గ్రెస్, ఆది గ్రెస్. వీటి మధ్యన ఏముంటుంది, లయ స్థితిలో ఒకటి ఉంటుంది. అలా ఎన్ని లయ స్థితులు వస్తాయి, ఏడు రూట్ గ్రెస్ వస్తే ఏడు ఏడు ఏడుది లైవ్ అయ్యాక మళ్ళా కొత్తది వస్తుంది. కానీ లయ స్థితి ఏడుదేగా. అంటే ఏడు ప్లస్ ఏడు ఎంతమంది మనువులు అవుతారు, 14 మనవంతరాలు, 14 మనువులు వస్తారు మనకి. అంతేంటి కదా. ఇంకా మానవ జాతికి సంబంధించినటువంటి ఒక మనువేమో సీడ్ మనువు అంటాం. సీడ్ మనువు అంటే ఏమిటి, ఆ జాతిని ఆవిర్భవించడానికి ఉపయోగపడేటటువంటి వాడు బీజము, అది లయ స్థితిలో ఉంటాడు. రూట్ మనువు, ఆ రూట్ రేస్ చేసేటటువంటి వాడు వ్యక్త స్థితిలో ఉంటాడు. అందుకు 14 మనువులు అవుతాడు. సీడ్ మను ఒకడు, రూట్ మను ఒకడు. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పుకోవచ్చు, ఒక మనువు స్టార్టింగ్ లో ఉంటాడు, లైఫ్ స్థితి నుంచి స్టార్ట్ చేస్తాడు కొత్త మను కదా. ఆ రూట్ మను ఏం చేస్తాడు, మొత్తం అది కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని పాలిస్తూ ఉంటాడు. ఇస్ ఇట్ క్లియర్. అంతేత 14 మనువులు ఉంటారు. అది మనువుజ్ అనే చాప్టర్లో వాళ్ళు చెప్పారు. ఇది ఏంటి చాప్టర్, ఎన్నో చాప్టర్ ఇది, మనువుల గురించి అర్థమైపోయిందా, వెరీ గుడ్ వెరీ గుడ్. అంతేత ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి చదివేసేయండి, మనం ఆ చాప్టర్ అయిపోయింది అనొచ్చు. అయిపోయిందంటే మీకు అర్థం అవుతుంది కదా, నేను జాతీయం లేదు, మీరు పండితులు అయిపోయారు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఒక అవగాహన వచ్చేసింది, ఇంకా దాన్ని బట్టి మీరు అల్లుకుంటారు, మీరే పోవచ్చు చెప్పకుండా. సీట్ రూట్, ఒక రూట్ రేస్ మనువు ఉంటాడు, సీట్ మనువు ఉంటాడు, ఇవి రెండు అర్థమే కదా. రూట్ మను ఏం చేస్తాడు, మెలకుగా ఉన్న మానవ జాతికి సంబంధిస్తాడు, మెలకుగా ఉన్నటువంటి జాతికి. సీట్ మను ఎవడు అంటే ఎలాగా అంటే, ఫస్ట్ రూట్ రేస్ వచ్చింది, ఫస్ట్ రూట్ రేస్ యాక్టివ్ గా ఉంది, దానికి ఎవడుంటాడు, రూట్ మను ఉంటాడు కదా. ఇది లైవ్ అయిపోయింది. లైవ్ అయిపోతే ఈ రూట్ మను ఏమవుతాడు, సీట్ మను అవుతాడు. కానీ సీట్ మను ఏం చేస్తాడు, రెండో రూట్ రేస్ కి తన జ్ఞానాన్ని అందజేస్తాడు, సీట్స్ ని అందజేస్తాడు. లాజిక్ అర్థమవుతుందా, రెండో రూట్ రేస్ లైవ్ అయిపోతుంది. అప్పుడు ఈ రూట్ రేస్ మను ఏమైపోతాడు, మూడో దానికి సీట్ మను అవుతాడు. అప్పుడు మూడో రూట్ రేస్ లో మూడో మను వస్తాడు. మన ఋషులు వీటికి పేర్లు పెట్టారు, వైవస్వత మను అని, ఇక్ష్వాకు మను అని, చాక్షస్సు మను అని. కానీ థియోసఫిస్ట్ ఏం చెప్పారంటే ఈ పేర్లన్నీ పెట్టుకోవటం లేదు, మీరు 1, 2, 3, 4, 5, 6, 7 అనుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మొదటి మనువు మొదటి మూల జాతికి బీజం వేస్తే, ఏడవ జాతిలో ఉన్నటువంటి మనువు మొదటి మనువు ఏ బీజాలు వేశాడో దానికి తగిన పరిపూర్ణమైనటువంటి మానవ జాతిని తయారు చేస్తాడు. ఈ మధ్యనైతే ఇవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ రూట్ చేసుకుని సెకండ్ రూట్ చేసుకొచ్చాడు, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్తాడు, థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్తాడు, ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వెళ్తాడు, ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వెళ్తాడు. సిక్స్త్ రూట్ రేస్ మనువు సెవెంత్ రూట్కి సీడ్ మను అవుతాడు. సెవెంత్ రూట్ రేస్కి వాడికి ఇచ్చేస్తాడు. సెవెంత్ రూట్ రేస్ వాడు ఏం చేస్తాడు, ఇంకా ఫస్ట్ రూట్ రేస్ మనువు ఏ పరిపక్వ స్థితిని తన మనస్సులో ఊహించుకున్నాడో దానికి పరిపూర్ణమైనటువంటి రూపకల్పన చేస్తాడు. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెక్చరర్, ఇంకా ఈ ఉన్న మానవులు ఆ స్థితికి వెళ్తారు వెళ్ళరు, వెళ్తే పాస్ లేకపోతే ఫెయిల్యూర్స్. ఇంకొక అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏ రూట్ రేస్ మొదలెట్టినా ఆ రూట్ రేస్ యొక్క మనువు తను ముందు ఆ రూట్ రేస్ లో పుడతాడు, వాడు ఎగ్జాంపుల్ గా నిలుస్తాడు. ఆ రూట్ రేస్ మొత్తం చివరయ్యాక ఆ మొదట ఎవడైతే పుట్టాడో మనువుగా ఆ పృథ్వీ గ్రహంలో ఆ రూట్ రేస్ లో ఆ రూట్ రేస్ యొక్క మనువు, అంటే ఒకటో రూట్ రేస్ కి ఎవడు ఉంటాడు, మొదటి మనువు ఉంటాడు, రెండో రూట్ రేస్ కి మూడో దానికి మూడో మనువు అధికారి, నాలుగో దానికి అర్థమవుతుంది. ఇలాగే ఏడుగురు మనువులు ఉన్నారు. ఈ ఏడుగురు మనువులు చేసేటటువంటిది ఏంటి అంటే, తనే మొదట ఆ రూట్ రేస్ లో పుట్టాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏ రూట్ రేస్ లో ఉన్నామని చెప్పుకుంటున్నాం, ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉన్నాం అనుకుంటే, ఈ ఫిఫ్త్ రూట్ రేస్ ఎక్కడి నుంచి ఆవిర్భవించి ఉంటుంది, ఐదవ మనువు నుంచి ఆవిర్భవించి ఉంటుంది. కానీ ఐదవ మనువుకి శరీరాలు ఎక్కడి నుంచి లభ్యమైంటాయి, ఫోర్త్ రూట్ రేస్ ఎండ్ నుంచి లభ్యమైంటాయి. ఇది కన్ఫ్యూజన్ అనేది కదా, సింపుల్ కామన్ సెన్స్. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐదవ రూట్ రేస్ ఎప్పుడో మొదలైంది, ఇప్పుడిప్పుడే మొదలవలే. కానీ ఏ రూట్ రేస్ మొదలైనా ఆ రూట్ రేస్ లో మొట్టమొదట ఆ మనువు కుడతారు. అక్కడ తన చుట్టూ తన పరివారాన్ని దాన్నే మనువు, శతరూప, యాడమ్, ఈవ్ రకరకాల పేర్లతో చెప్పుకుంటాం. అంటే ఇదంతా మనకి ప్రతి ధర్మంలోనే ఉంది కదా, యాడమ్, ఈవ్ అంటాం మనం, మనువు, శతరూప అంటాం. ఏదో రకరకాల పేర్లు ఉంటాయి, నాకు అన్ని జాతుల్లో పేర్లు తెలియవు. కానీ వీళ్ళు మొదటి ఆది పురుషులు అన్నమాట ఆ రూట్ రేస్ కి. మనకి మనువు, శతరూప, అతిథి, కష్టపుడు, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. వీళ్ళు మూలం అంటే ఏంటి, మొత్తం ఈ ఫిఫ్త్ రూట్ రేస్ పూర్తి అయ్యేసరికి మనం ఆ మానసిక స్థితికి వెళ్ళగలగాలి. అంటే ఏంటన్నమాట, కాలేజీలో మొదటి రోజు లెక్చరర్ పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు మీరు పాఠం పూర్తయ్యాక ఆ సంవత్సరాల్లో మీరు ఏ ధరకు వెళ్ళాలి, ఆ లెక్చరర్ ఏ స్థితిలో మీకు పాఠం చెప్పడానికి సంకల్పించాడో ఆ స్థితికి వెళ్తారు. జూనియర్ ఇంటర్ క్లాస్ లో ఉన్నప్పుడు జూనియర్ ఇంటర్ మనకు కిరస్టి లెక్చరర్ గా వచ్చాడు అనుకోండి, ఎంతవరకు తీసుకెళ్తాడు అతను, జూనియర్ ఇంటర్ వరకు తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఇయర్ అతనే రావచ్చు, కానీ అతను జూనియర్ ఇంటర్ లో చెప్పిన సబ్జెక్ట్ చెప్పడు, ఇంకో సబ్జెక్ట్ చెప్తాడు. ఆ తేడా అర్థమైంది కదా అని చెప్పి మనువులు అన్నప్పుడు, ఒకసారి ఏడు రూట్ రేసెస్ కి ఒకే మనువు ఉండొచ్చు, ఉండవచ్చు. దానికి ఉంది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మరి కన్ఫ్యూజన్ అంటే మీరు అర్థం చేసుకోగలగాలి. ఒకసారి ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటే ఒకసారి ఒక మనువుకి వాడు ఇంకో మనువుకి అప్పచెప్తాడు. న్యాచురల్ గా ఆ మనువుకి తను ఏ జాతికి మనువుగా ఉన్నాడో ఆ లెవెల్లో వాళ్ళ వాళ్ళని పెంచుకోవాలని చూస్తాడు. ఇక్కడ ఏం చెప్పడే, అలా చేయకండి, కూర్చోండి అంటాడు. అది జరగవచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్. లేకపోతే ఒక స్ట్రిక్ట్ మనువు వచ్చి రావచ్చు, మానవ జాతి అంతా కరెక్ట్ గా లేదు, వీళ్ళని చావుకోటి చెవులు మీ అని వాళ్ళు వాళ్ళు వచ్చేయచ్చు. ఇట్ డిపెండ్స్, ఒక లెక్చర్ ఉన్నాడు, మీరు క్లాస్కి వచ్చారో లేదో చూడదు, ఏమీ చూడదు, ప్రాక్టికల్స్ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. ఇంకొక లెక్చర్ ఉంటాడు, వాడు కిటికీల నుంచి రికార్డ్స్ ఎదుగుతూ ఉంటాయి, కరెక్ట్గా రికార్డ్స్ అవి రాయలేదు అనుకోండి కదా. అంతే, రకరకాల మనువులు ఉండొచ్చు, రకరకాల మానసిక స్థితులు ఉండొచ్చు మనలాగే. కానీ వాళ్ళకి స్టూడెంట్స్ కి తేడా ఏంటి, ఇవల్యూట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంటారు. ఆ క్లాస్ పాస్ అయిపోయినటువంటి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, కానీ ఇండైరెక్ట్ గా వాడిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే బంధింపబడి ఉంటాడు. ఎందుకంటే వాడికి కూడా అదే రూల్స్ అదే రెగ్యులేషన్స్ ఉంటాయి. క్లియర్? అదే ఎందుకు చెప్పింది, దాన్నే చాప్టర్ 18 లో బుద్ధాస్, మహాజోహాన్స్ అండ్ బోధిసత్వాస్ అని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిందే, మహాజోహాన్స్ అంటే సివిలైజేషన్ గురించి మాట్లాడేవాళ్ళు, దోస్ గ్రేట్ పీపుల్, మనుస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉంటారు, సివిలైజేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బుద్ధుడు రిలీజియన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత బోధిసత్వ ప్యూర్ ఇంటలెక్ట్, ఇంకా వాళ్ళు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ బిఏలా బిఎస్సీలా ఇదంతా కాదు, ప్యూర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఆ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కి ఏ కోర్సు ఉంటే బాగుంటుంది అని చెప్పేది బుద్ధుడు. తేడా అర్థమైందా? ఇప్పుడు ఒక అకాడమిక్ కౌన్సిల్లో వీళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ వస్తే బాగుంటుంది, అది బోధిసత్వ. బోధి సత్వ అంటే వీళ్ళందరూ ఇంజనీర్స్ అయితే బాగుంటుంది. బుద్ధుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఈ సబ్జెక్ట్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఈ సబ్జెక్ట్స్ ఉండాలి, అది బుద్ధుడు. అంతటి ఇప్పుడు మనం ఈ బుద్ధుడు మన దగ్గర ఉన్నటువంటి వాడు సిక్స్త్ రూట్ చేస్తే ఏమందజేశాడో మనకి తెలియదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఏడుస్తుంది అసలు. బుద్ధుడు అంటే అదో తెలియజే అని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా బుద్ధుడు చేసింది ఏంటి? సిక్స్త్ రూట్ చేస్తే కావాల్సినటువంటి లెవెల్స్ ఆఫ్ సిలబస్, ఫస్ట్ ఇయర్ లో ఎంత ఉండాలి, సెకండ్ ఇయర్ లో ఇలా అలా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫిఫ్త్ లో, ఫిఫ్త్ రూట్ అంటే ఫస్ట్ రూట్ చేసి సెకండ్ రూట్ చేసి థర్డ్ రూట్ చేసి సారీ ఫస్ట్ సబ్జెక్ట్స్ సెకండ్ సబ్జెక్ట్స్ థర్డ్ సబ్జెక్ట్స్ ఫోర్త్ సబ్జెక్ట్స్ ఉండాల్సిందే కదా. అంతేతే ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఎవడో ఒకడు ఉండాలి ఇన్ఛార్జ్, జరుగుతున్నట్టు లేదో చూసుకోవడానికి. అంటే ఒక బుద్ధుడు కింద మళ్ళీ ఎంతమంది ఉండాలి? వాళ్ళని ప్రత్యేక బుద్ధాది అంటాం. ప్రత్యేక అంటే ప్రత్యేకమైన ఒక డివిజన్ ఇవ్వబడింది. అంటే బుద్ధుడు వేరు, ప్రత్యేక బుద్ధ వేడు. బుద్ధుడు ఏం చేస్తున్నాడు? మొత్తం రూట్ రేస్ గురించి డివిజన్ ఇస్తాడు ఏడు రకాలుగా. ఆ ఏడు రకాల డివిజన్స్ లో ఒకొక్క డివిజన్ తో ఒకొక్కడు ప్రత్యేక బుద్ధ ఉంటాడు, స్టాఫ్ ఆఫ్ మను. వీళ్ళందరూ కూడా స్టాఫ్ ఆఫ్ మనమే కనుక ఇమం వివస్వతే యోగం ప్రోక్తమా నామవ్యం. వీళ్ళను మనువు చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు. దాని తర్వాత ఈ హైరార్కీ నాశనం అయిపోయింది అసలు మనుషులకి తెలియటం మానేసింది అన్నాడు. కానీ మనం విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇవంతా మనం ఇతరులు చెప్పడం మొదలెట్టాలి. ముందు మనకి క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంటే ఏం రియాక్ట్ అవ్వాలి? ప్రత్యేక బుద్ధ ఆ పెద్ద బుద్ధ చెప్పిన దానికి ఈ సోల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పనికిరారు వీళ్ళు, వీళ్ళని ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అడ్రస్ వచ్చే కనుక వీళ్ళు వెళ్ళిపోయారు. అంతేగా లాజిక్? అప్పుడు అది యాక్సిడెంట్ అయింది కాదు, అది ట్రాన్స్ఫర్ ఆర్డర్ అన్నారు. కానీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎటు వెళ్ళింది? మీకు అవగాహన వస్తే చెప్పగలరు, మీరు చాలా ఈజీగా చెప్పగలరు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిందో. అంటే ఏదేం తెలియాలి మీకు? రూట్ రేసెస్ అసలు ఏది నేర్పుతున్నాయో తెలియాలి, ఆ రూట్ రేసెస్ లో సబ్ రేసెస్ ఏం నేర్పుతున్నాయో తెలియాలి. ఇది తెలిస్తే మీరు మానవులుగా పుట్టడానికి ఒక విలువ ఉంటుంది. కానీ ఇదంతా తెలియకుండా నేను ఇంజనీర్ అయిపోయాను, నేను డాక్టర్ అయిపోయాను, నేను కోటీశ్వరుని అయిపోయాను, ఇస్ ఇట్ యూస్ఫుల్? ఎందుకు పనికిరాదు ఆ జ్ఞానం కదా. అంతేత ఈ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. కానీ జ్ఞానం రావడానికి మీకు తెలుగు అర్థమవుతే చాలు, ఇంగ్లీష్ అర్థమవుతే చాలు. ఎందుకంటే జ్ఞానం చెప్పేవాడు ఎవరు లేరు ప్రపంచంలో. మనమే నేర్చుకోవాలి, మనమే చెప్పుకోవాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ టీచర్స్. ఇంతవరకు అర్థమైందా? మహాచోహన్స్ ఏం చేస్తారు? సివిలైజేషన్స్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఈ సబ్ రేసెస్ గురించి ఒక అవగాహనకు వద్దాం మనం. పేజ్ నెంబర్ 114 చూడండి. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్, అంటే కింద నుంచి రెండో పారాగ్రాఫ్ చూడండి. మీరు తీసేస్తారు మనం లైట్ వేస్ట్. అమాంగ్ ద ప్లాన్స్ ఫర్ ద హెల్పింగ్ ఆఫ్ రివల్యూషన్ ద లార్డ్స్ ఆఫ్ ద ఫ్లేమ్ బ్రాట్ ఫ్రమ్ వీనస్ సర్టన్ ఎడిషన్స్ టు అవర్ కింగ్డమ్. వీనస్ స్కీమ్ ఒకటి మనం చెప్పుకున్నాం కదా, మనకంటే అది చాలా అడ్వాన్స్డ్ లో ఉంది. ఆ వీనస్ స్కీమ్ నుంచి కొంతమంది అతిథులు మన దగ్గరికి వచ్చారు. దేనికి వచ్చారు వాళ్ళు? మన ఇవల్యూషన్ ని డెవలప్ చేయడానికి వచ్చారు వాళ్ళు. ఇవల్యూషన్ ని ఏం డెవలప్ చేయడానికి వచ్చారు అంటే వాళ్ళు మైండ్ డెవలప్ చేయడానికి వచ్చారు. అంటే ఇప్పుడు మనం ఇవల్యూషన్ స్కీమ్ లో ఉండవలసిన దానికంటే కూడా చాలా ముందుకు వచ్చేసామని మీకు మొన్న అర్థమైంది కదా. ఎందుకు ముందుకు వచ్చామంటే వీళ్ళ వల్ల వచ్చాం, ఈ లార్డ్స్ ఆఫ్ ఫ్లేమ్ వల్ల. ఈ ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటు ఏం చేస్తున్నారు అంటే, దే ఇంపోర్టెడ్ వీట్ యాజ్ ఎ స్పెషల్లీ డిజైరబుల్ ఫుడ్ స్టఫ్ ఫర్ హ్యూమానిటీ. అంటే ఇది మన పృథ్వీ స్కిన్ కి సంబంధించింది కాదు, వీట్ వీనస్ కి సంబంధించింది. ఇంకా ఏం తీసుకొచ్చారు, అండ్ దే ఆల్సో బ్రాట్ ఇన్ బీస్ అండ్ యాంట్స్. బీస్ అంటే తేనెటీగలు, యాంట్స్ చీమలు. మీకు తెలుసునో తెలియదో, చిన్న చీమ యొక్క బ్రెయిన్ సూపర్ కండక్టర్ కంటే చాలా బాగా పనిచేస్తుందని సైంటిస్ట్ ఇప్పుడు ఇప్పుడే కనుక్కుంటున్నారు. మామూలు కండక్టర్ కాదు, సూపర్ కండక్టర్. చీమే కదా అంటారు మీరు. చీమ సలహా మీరు చూస్తే, ద సైంటిస్ట్ నా యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ ఎ సూపర్ కండక్టర్. మామూలు కండక్టర్ కూడా కాదు, కండక్టర్ సారీ, సూపర్ కంప్యూటర్ కండక్టర్ కాదు, రాంగ్ వర్డ్. అంటే ఒక చిన్న చీమ తలకాయలో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి, అంటే శుక్రగ్రహంలో ఉన్నటువంటి ఇవి ఇన్సెక్ట్స్ అంటే యానిమల్ కింగ్డమ్. శుక్రగ్రహంలో ఉన్నటువంటి యానిమల్ కింగ్డమే దాని తలకాయ సూపర్ కంప్యూటర్ అవుతే, అక్కడ ఉన్న మానవులు ఏ జాతిలో ఉంటారో మీరు ఊహించుకోండి, ఏ లెవెల్లో ఉంటారో మానవ జాతి. మనం ఈ చిన్నగా ఉండి ఇదంతా లేకుండా, మనం ఈ పిచ్చి పిచ్చి అహంకారాలతో ఈ జీవితమే చాలా ఇంపార్టెంట్ కొని మాస్టారు మాకు ఈ బాధలు వచ్చేసాయి, మాస్టారు మాకు ఈ బాధలు వచ్చేసాయి. ఉంటాయి బాధలు, బాధల గురించి అదే కాకండి, మీరు ఏ పరిణామ క్రమానికి వచ్చారో దాని గురించి మీరు చదువుకోకపోతే ఈ బాధలు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ జన్మలో అయితే రెండో జన్మలో, మరి కొత్త కొత్త బాధలు ఏం రావు గ్యారంటీగా. అందుకే నేను మీ బాధలకు పెట్టిన ముద్దు పేరు ఏంటి అంటే ఎన్సెట్ ఎన్సెట్. అంటే బాధ ఎలా స్టార్ట్ అవుతుంది, మాస్టారు నాకు ఎన్సెట్ లో సీట్ రాలేదు, లేకపోతే సీట్ కావాలని స్టార్ట్ చేస్తాడు వాడు మాస్టర్ దగ్గరికి వచ్చి. సరే సీట్ రాగానే ఇమ్మీడియట్ గా ఏంటి అంటే, మాస్టర్ మా ఇంటి పక్కనున్న కాలేజీలోనే మళ్ళా నేను అనుకున్న దాంట్లోనే కావాలి అయిపోయింది. అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది కదా, కంప్లీట్ అయిపోగానే ఇంకేం కావాలి, ఉద్యోగం కావాలి మాస్టర్, లేకపోతే పెళ్లి కావాలి మాస్టర్. మళ్ళా ఉద్యోగం ఎక్కడ కావాలి, ఖచ్చితంగా ఇండియాలో ఉండాలి, ఏ సిల్వర్ లైన్ లోనో ఏ అమెరికాలోనో ఎక్కడో కావాలి. అది అయిపోగానే మళ్ళా వచ్చే బాధ ఏంటి, పిల్లలు పుట్టడం లేదు మాస్టర్. పిల్లలు పుట్టగానే వాంతులు అవుతున్నాయండి, పాలు తాకలు లేదు. అవును, వాళ్ళకు అవుతున్నాయో పిల్లలకు అవుతున్నాయో నాకు తెలీదు, ఇది బాధ. సరే పిల్లవాడు పెరుగుతున్నాడు, ఏదో వస్తూ ఉంటాయి కదా, మాటలు రావటం లేదండి, నడక రావటం లేదండి, తుమ్మటం లేదండి, దగ్గటం లేదండి. అతను పక్కవాడి కంటే ఎందుకో కొంచెం మెల్లిగా తగ్గుతున్నాడండి. వాడి దగ్గర మా ఇంటి వరకు వినిపిస్తుంది, కానీ మా పిల్లవాడు తగ్గుతూ ఉంటే ప్రాబ్లం. దాని తర్వాత ఏంటో పక్కవాడు నడిపిస్తున్నాడు, నా పిల్లవాడికి నడక రాలేదు, మాటలు రాలేదు, లేకపోతే చదువు రాలేదు. చివరికి ఎక్కడికి వెళ్తున్నా మళ్ళా ఎంసెట్, మా పిల్లవాడికి ఎంసెట్ లో సీట్ రావాలి. అంటే వాడు ఎంసెట్ నుంచి మొదలెట్టి ఎక్కడి వరకు వెళ్ళిందది, మళ్ళా అంతే ఏ లైఫ్ లో అయినా అంతకంటే పెద్ద మీరు ఏమైనా ఎందుకున్నావా, మనం మన మానవ జాతికి అంతకంటే బుద్ధి ఏమైనా వస్తుందా. అంచేత ఈ శంకరాచార్యుల వారు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేను, అంతకంటే నువ్వేం చేయటం లేదయ్యా. ఆ భాష మనకు అర్థం కావటం లేక నేను ఈ భాష మొదలు పెడుతున్నాను, ఎంసెట్ టు ఎంసెట్. అలాగా నువ్వు ఎన్ని కోట్ల జన్మలు ఎక్కినా కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఏమవుతుంది నువ్వు ఎంసెట్ అవునని పిల్లవాడి. దాని తర్వాత ఇంకోటి ఎవరో వచ్చాంటారు, అది పెళ్లి చేసుకోవటం లేదండి, నేను చచ్చాను అన్నమాట ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ చేసుకున్నా, మళ్ళా మళ్ళా గొడవే అంటే. ఇంతకంటే కొత్త గొడవలు నేను ఏమైనా నాకు చెప్పండి చూస్తాను. ఇప్పుడు నేను చెప్పిన గొడవల్లో ఏంటి మాస్టర్, మాకు అన్ని బాధలు ఉన్నాయి, కొత్త బాధ ఏదైనా నువ్వు చెప్పగలవా అంటే అర్థమైందనమాట. ఆ బాధల యొక్క వలయం నుంచి మీరు బయటపట్టని చేత కాకపోతే ఆ బాధలు అలాగే ఉంటాయి. అంతేత ఈ లెవెల్లో మీకు బాధలు వస్తున్నాయి ఈ విషయాన్ని వింటున్నా కూడా అంటే అర్థం ఏంటి అంటే, అసలు ఆ బాధల గురించి నువ్వు పట్టించుకోకుండా జీవించగలగటం నేర్చుకోవాలి అని అర్థం. కాదండి నేను ఆ బాధలు సాల్వ్ చేసుకుంటాను అంటే నువ్వు మళ్ళీ ఇరుక్కున్నావు అక్కడ. అందుకే గురువులు ఏం చెప్తారు, నువ్వు సమర్పణ చేసేసుకొని అయినా నువ్వు అసలు ఏ బాధ వచ్చినా కూడా నువ్వు దాన్ని చూసుకో, ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే దాన్ని వదిలేస్తావో పరిణామ క్రమంలో నువ్వు ముందుకు వెళ్ళిపోయావు కనుక ఈ బాధలు కూడా ఆటోమేటిక్ గా మానిపోతాయి. అప్పుడు నువ్వేమంటావు, గురువు అనుగ్రహం వల్ల తగ్గిపోయిందని. గురువు అనుగ్రహం ఏం మానలే, మరి ఎందుకు మానింది అంటే నువ్వు దాన్ని వదిలేయగలిగావు. అదేనా, ఇమిటేటింగ్ ద బీజ్. ఇంకా మానవ జాతి మొదలుగా, మానవ జాతి అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇన్ ఇమిటేటింగ్ ద బీజ్ మను యొక్క సంరక్షణలో ఇవన్నీ జరుగుతాయి కదా, వీనస్ నుంచి వచ్చింది బీజ్. మరి ఈ మను ఒప్పుకుంటాడా ఏంటి, నేను క్రియేట్ చేస్తాను మా ఇన్సెక్ట్స్ నుంచి బీజ్కి తగినటువంటి వాటిని తయారు చేస్తానంటే కందిరికలు తయారయ్యి. మనం ఎలాంటి వాళ్ళము, మన తయారీ కూడా అలాగే ఉంటుంది కదా. అంచేత ఈ ఇమిటేటింగ్ బీజ్ పేజ్ నెంబర్ 115 లో లాస్ట్ పేరాలు మూడో లైన్ చదువుతున్నా నేను, దొరికిందా? ఇన్ ఇమిటేటింగ్ బీజ్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ వాస్ట్ అండ్ ఇన్ ఇమిటేటింగ్ యాంట్స్ we have produced white ants. White ants అంటే మన లెవెల్ మనదే, దేనికి పట్టినా కందరికి పెడితే పుట్టిందని వైట్ ఆన్స్ చదువు పెడుతుంది. ఎందుకు అక్కడ చెప్తున్నాం, ఆ వీనస్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కి పృథ్వీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కి ఎంత తేడా ఉందో మీకు తెలియాలి అని ఇది ఎగ్జాంపుల్ ఇస్తాడు. అది చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్, మీరు దాన్ని లోతులకు వెళ్ళగలిగితే. నెక్స్ట్ ది ఎర్త్ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ద ఫస్ట్ థింగ్, అది ఈ డయాగ్రామ్ పెట్టమ్మా. ఫిఫ్త్ డయాగ్రామ్ ఉందమ్మా, వీనస్ స్కీమ్ ఉంది టైటిల్ పెట్టి చూడు. వీనస్ స్కీమ్ ఫిఫ్త్ చైన్ లో ఉంది. దే ఉన్నది, నో డౌట్, మచ్ బెహెడ్. అదంతా చూడకుండా నేను ఈ గవర్నమెంట్ ఇక్కడ నేను తెలంగాణ ఏర్పరుస్తానా, నేను ఇది ఏర్పరుస్తానా అనుకుంటుంటే ఏమన్నా మనుషులు నేర్చుకుంటున్నాను అంతే. ఎందుకు అది మాట్లాడుతున్నాను, వాళ్ళు ఏ డ్యూటరేషన్కి చెందిన వాళ్ళు, ఏ సీట్ నుంచి వచ్చారో కూడా నేను పట్టుకోవచ్చు వాళ్ళని. ఇది అయిపోయేటప్పుడు పట్టుకుంటారు ఇవాళ క్లాస్ లో చూద్దాం. 3 o'clock వరకు ఎంత ఫిన్స్ చేయగలం. ఇది చూడండి, ఇక్కడ ఈ చైన్ ఆఫ్ ది సారీ ద సెవెన్ చైన్స్ ఆఫ్ ది ఎర్త్ స్కీమ్. ఇందులో ఫస్ట్ చైన్ చూడండి, దిస్ ఈస్ ద ఫస్ట్ చైన్. ఫస్ట్ చైన్ అని ఎక్కడ ఉన్నా సంకల్ప శక్తి పనిచేస్తుంది అని నోట్ చేసుకోండి. మీరు ఫస్ట్ చైన్ ఎక్కడున్నా సంకల్ప శక్తి పనిచేస్తుంది అక్కడ. అంటే ఏంటి, అక్కడ మీరు నేర్చుకుంటున్నారు సంకల్పం ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు. హౌ టు డిజైర్, వన్ అంటే అర్థం సంకల్పం. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటాం, విల్. అంటే ఈ మొదటి చైన్ లో ఏం డెవలప్ అవుతుంది, విల్ పవర్ డెవలప్ అవుతుంది. కానీ మొదటి చైన్ లో ఇది ఫస్ట్ గ్లోబ్, అంటే ఫస్ట్ గ్లోబ్ లో ఏం డెవలప్ అవుతుంది, విల్ పవర్ లో విల్ పవర్ అంతే కదా. అర్థమవుతుందా, రెండో దాంట్లో లవ్ అండ్ విజ్డమ్ డెవలప్ అవుతుంది. రెండవ చైన్ లో ప్రేమ, ప్రజ్ఞ, విజ్డమ్, మాస్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ పేరు ఇంట్యూషన్. లేదు, ఇంట్యూషన్ లో లాజిక్ ఉండదు, యు నో ద కరెక్ట్ ఆన్సర్ ఆటోమేటికలీ. ఇంటెలిజెన్స్ లో లాజిక్ ఉంటుంది, ఇంట్యూషన్ లో లాజిక్ ఉండదు. అంటే ఇక్కడ లాజిక్ లేనటువంటి విజ్డమ్ ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి ఇక్కడ రెండోది ఉందిగా, ఫస్ట్ చైన్ లో రెండో గ్లోబ్ లో ఏం డెవలప్ అవుతుంది, సంకల్పంలో లవ్ అండ్ విజ్డమ్. అంటే ఇది సంకల్పములో సంకల్పము, సంకల్పంలో లవ్ విజ్డమ్. అర్థమవుతుంది కదా. మూడో చైన్ యాక్షన్, క్రియ, హౌ టు యాక్ట్, అంటే సంకల్పము, ప్రజ్ఞ, క్రియ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. దానికి అన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవడానికి. అది నేర్చుకున్న తర్వాత మనం జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం లేదు, క్రియని ఉపయోగించుకోవటం లేదు. ఇక్కడ సంకల్పంలో క్రియ, ఫోర్త్ చైన్ హార్మోనీ, బ్యాలెన్స్, బ్యాలెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ త్రీ. ఇదేంటి సంకల్పము? ఇది విజ్డమ్ అందం. అంటే ఇది ఇచ్ఛాశక్తి, ఇది జ్ఞానశక్తి, ఇది క్రియాశక్తి. ఈ మూడింటి మధ్య సమన్వయం. అది ఇప్పుడు మనం నేర్చుకోవాలి ఇక్కడ. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైన్ టు లెర్న్. ఫోర్త్ చైన్ లో ఇక్కడ చూడండి, ఇది ఫోర్త్ గ్లోబ్. అంటే ఇది ఫోర్త్ గ్లోబ్ లో ఏం తీసుకోవాలి? సంకల్పంలో సంతులనం, అంటే సమన్వయం సంతులనం. ఫిఫ్త్ చైన్ నాలెడ్జ్. ఐదులో అంటే ఐదు అనే మాట ఎక్కడ పడినా మీకు ఏం గుర్తు రావాలి? జ్ఞానము అనే మాట గుర్తు రావాలి. నాలుగు హార్మోనీ, మూడు క్రియాశక్తి, రెండు ప్రజ్ఞాశక్తి, ప్రతి ప్రేమ, మొదటిది ఇచ్ఛాశక్తి లేక సంకల్పం. నో కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇందులో ఇది ఫిఫ్త్ గ్లోబ్. అంటే సంకల్పంలో ఏం రావాలి? జ్ఞానం రావాలి. సబ్ డివిజన్స్ అర్థమవుతున్నాయి కదా? చెప్తాను ఇక్కడ. సిక్స్త్ డివోషన్, భక్తి. అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనం? సెవెంత్ సైన్ ఆర్గనైజేషన్. ఈ మొత్తం జ్ఞానాన్ని మీరు ఆర్గనైజ్ చేసుకుని వ్యవస్థలో చేసేసుకుంటారు. అంటే సంకల్పంలో ఆర్గనైజేషన్. సెకండ్ లోకి వస్తే ఏమంటుంది? సెకండ్ అంటే ఏంటంటున్నాం మనం? ప్రజ్ఞ. లవ్ విజ్డమ్ లో సంకల్పం, లవ్ విజ్డమ్ లో లవ్ విజ్డమ్, లవ్ విజ్డమ్ లో లవ్ విజ్డమ్ లో లవ్ విజ్డమ్ లో లవ్ విజ్డమ్ లో లవ్ విజ్డమ్ లో. ఇప్పుడు అర్థమైంది కదా లాజిక్? అంతేకాదు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మన సృష్టిలో ఈ ప్రకృతిలో ఈ ఏడు శక్తులే పనిచేస్తుంటాయి. మొదటిది ఏంటి? సంకల్పం. రెండవది ఏంటి? ప్రజ్ఞ, ప్రేమ ప్రజ్ఞ రెండు కలిసి చెప్తాం మనం. మూడవది క్రియ, నాలుగవది సహనము సంతులనము లేక బ్యాలెన్స్, ఐదవది జ్ఞానము, ఆరవది భక్తి, ఏడవది అంతే. మీరు ఏం చేసినా కూడా ఈ ఏడే చేస్తారు. అంతటా ఈ ఏడింటికి తగినటువంటి ప్రయత్నాలు మీరు చేసుకోకుండా ఉంటూ ఉంటే ఆ రోజు వేస్ట్. ఇప్పుడు ఈ సంకల్పం మనకి రోజుల్లో ఎలా వస్తుందో చూసుకోండి. సూర్యుడు సంకల్పం, మూన్, మార్స్ తెలుసుగా, మార్స్ క్రియ అనేది అర్థమవుతుంది, బుద్ధుడు, జూపిటర్, జూపిటర్ గురు జ్ఞానం కదా. సిక్స్త్ డివోషన్ టు, డివోషన్ టు మనీ కూడా డివోషనే, డివోషన్ టు గాడే అక్కర్లే, డివోషన్ టు ఎనీథింగ్ ఇస్ డివోషనే కదా. మనకి ఇప్పుడు ప్రస్తుతం డివోషన్ ఉంది, డివోషన్ టు మనీ, అది డివోషన్. డివోషన్ అనేది ఒక ప్రిన్సిపల్, అది దేని మీద నువ్వు పెడతావు అనేది వేరే విషయం. అర్థమవుతుందా? కానీ మనకి డివోషన్ అనగానే ఏం గుర్తొస్తుంది? భక్తి గుర్తొస్తే, దేవుడు గుర్తొస్తాడు తప్ప దట్ వీఆర్ డివోటెడ్ టు లేజినెస్ అని మర్చిపోతాం మనం. లేజినెస్ కూడా డివోషన్ ఉండొచ్చు కదా. అర్థమైంది? ఇప్పుడు లాజిక్ అర్థమవుతుంది కదా. అంతే శుక్రుడు ఆ భక్తి డెవలప్ చేస్తాడు మనకి. దాని తర్వాత ఎవరు వస్తారు? అందుకు శనిగా రెండు పేపర్తో ఆర్గనైజ్డ్ గా ఉండటం ఎంత కష్టమో మీరు ఆలోచించుకోండి. నిద్ర లేచాం, అది ఎలా పడేసాం, ఇది ఎలా పడేసాం, అంత వ్యవస్థలు పెట్టాలి అంటే మరి శనిగారు నెత్తి మీద వేసి ముట్టకాయ వేస్తూ ఉంటే ఆర్గనైజేషన్. అంతే మన రోజులు కూడా ఏడే ఉన్నాయి. అంటే సంకల్పంతో మొదలెడతాం, ఆర్గనైజ్ అయిపోతాం, మళ్ళీ శనివారం, మళ్ళీ ఆదివారం కొత్త సంకల్పం తీసుకోవాలి. కొత్త సంకల్పం తీసుకునేటప్పుడు నువ్వు పని చేస్తూ కొత్త సంకల్పాలు తీసుకోలేవు కదా, అంతే తర్వాత ఏం చేస్తావు? సంకల్పం తీసుకోవాలి, నువ్వు పని ఏం చేయకూడదు కదా, పని చేస్తే సంకల్పం చేస్తా అంతే బికమ్సే హాలిడే. బట్ ఇట్ కెన్ బికమ్ ఏ హోలీడే ఇఫ్ యువర్ సంకల్ప ఇస్ సంథింగ్ సెన్సిబుల్, అంతే కదా. లాజిక్ అర్థమవుతుంది, ఉన్నది ఏడే ఎక్కడైనా ఇంకా దీన్ని బట్టి మీరు దున్నేసుకోవచ్చు అనమాట సృష్టిలో. అంతేత ఫస్ట్ రూట్ రేజ్ మానవ జాతికి ఏం నేర్పుతుంది, సెకండ్ రూట్ రేజ్ మానవ జాతికి ఏం నేర్పుతుంది, థర్డ్ రూట్ రేజ్ మానవ జాతికి ఏం నేర్పుతుంది, హౌ టు యాక్ట్, హౌ టు యూటిలైజ్ యువర్ బాడీ, ఫోర్త్, మరి ఫిఫ్త్, మరి ఇప్పుడు ఫిఫ్త్ రూట్ రేజ్ లో ఉన్నాం ఎందుకంటున్నాం మనం, విద్యా సైన్స్ నేర్చుకుంటున్నాం. మీరు ఏ రూమ్ ఫ్రెస్ లో ఉన్నది తెలుసుకుంది. ఒకడిలో ఒక పర్టికులర్ వ్యక్తి మీద చాలా ప్రేమ ఉంది, హీఈస్ వెరీ మచ్ డివోటెడ్ టు హిమ్, వాడు ఏ రూమ్ ఫ్రెస్ కి సంబంధించి ఉండాలి, డివోషన్, అందుకే డివోషన్ అనే వాట వాడాడు. డివోషన్ ఏంటి, అంచేత వాడు ఏ రూట్ రేస్ కి సంబంధించి ఉండాలి, సిక్స్త్ అన్నారు అందరూ, ఓకే సిక్స్త్ రూట్ రేస్ కి చెంది ఉండాలి. ఫిఫ్త్ రూట్ రేస్ లో మనం ఇంకా ఫిఫ్త్ సెపరేస్ లో ఉన్నాం, ఇంకా సిక్స్త్ రూట్ రేస్ స్టార్ట్ కాలేదు, కానీ హీఈస్ డివోటెడ్. అంటే ఆ డివోషన్ వాడికి ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి, ఫోర్త్ రూట్ రేస్ యొక్క సిక్స్త్ సెపరేస్ లో వచ్చి ఉండాలి వాడికి. సింపుల్ లాజిక్, అంతే కదా. ఎంబీఏ చదువుతున్నాడు, బిజినెస్ ఆర్గనైజేషన్ అంతేనా, అదే అడ్మినిస్ట్రేషన్ అంటే హౌ టు ఆర్గనైజ్ నేర్చుకుంటున్నాడు. ఆర్గనైజేషన్ ఎక్కడ నేర్చుకోవాలి వాడు, మరి సెవెంత్ రూట్ రేస్ లేదుగా, సిక్స్త్ యొక్క సెవెంత్ లో కూడా నేర్చుకోవచ్చు. ఆర్గనైజేషన్ సెవెంత్ రూట్ రేస్ లోనే కాదు, సెవెంత్ సిక్స్త్ రూట్ రేస్ యొక్క లేకపోతే సిక్స్త్ రూట్ రేస్ యొక్క మరి అది లేదుగా. ఇప్పుడు మరి ఎక్కడ నేర్చుకుని ఉండాలి, ఫోర్త్ యొక్క సెవెంత్ దాంట్లో నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు మీరు ఎలా పట్టుకోవాలో అర్థమవుతుంది కదా, ఎందుకు నవ్వు, మరి అన్ని ఉన్నాయి కదా, ఒకట్లో కూడా ఏడు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది, ఎలా ఎక్కువ డామినేట్ చేస్తుంది అన్నది ఎలా పట్టుకుంటాము. ఒకడు తన జ్ఞానానికి సంబంధించినవన్నీ ఆర్గనైజ్ చేసుకోగలడు, కానీ జ్ఞానానికి సంబంధించినవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఎక్కడ వస్తుంది, ఐదులో వస్తుంది, అంతే కదా. కానీ ఇప్పుడు లేదుగా, ఫిఫ్త్ లో సెవెంత్ లేదు, మరి ఎక్కడ నుంచి తెచ్చుకుంటాడు, ఫోర్త్ లో సెవెంత్ అంటే మరి ఫోర్త్ లో జ్ఞానం లేదుగా, అర్థమవుతుందా. మరి చాలా గందరగోళాలు వస్తాయి ఇక్కడ మీకు, అర్థమైందా. అంతేత ఫస్ట్ చైన్ లో ఎర్త్ స్కీమ్ యొక్క ఇవల్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ చైన్ లో గందరగోళాలన్నీ చెప్పేశాను కదా నేను మీకు, ఫెయిల్యూర్స్ అందుకే ఆ ఫెయిల్యూర్ ఇక్కడ హీరో అవుతాడని చెప్పేది అందుకే. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయి నెక్స్ట్ రూట్ రేస్ వెళ్ళలేని వాడు ఇక్కడ జంప్ చేస్తాడు, అర్థమవుతుందా. సెకండ్ చైన్ ఇప్పుడు చెప్పినంతా అంటే ఈ చైన్ ఆ చైన్ ఈ చైన్ అని చెప్పాగా, సెకండ్ చైన్ లో ఏం నేర్చుకుంటాడు, అమ్మయ్యా ప్రేమ ప్రజ్ఞ అంటే వాడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అంటే దేర్ ఇస్ ఎ డీప్ లవ్, ఇంట్యూషన్ డెవలప్ కాదు, అందుకని ప్రేమ ప్రజ్ఞ అన్నాం. ఇంట్యూషన్ డెవలప్ చేసుకోవడానికి మీకు నాలెడ్జ్ ఉపయోగపడదు, యూ షుడ్ లవ్ దట్ సబ్జెక్ట్ సో మచ్ దట్ ఇంట్యూషన్ డెవలప్. అంటే సైంటిస్ట్లు వాళ్ళ సబ్జెక్ట్ ని అంతగా లవ్ చేస్తారు కనుక వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి ఇంట్యూషన్ లెవెల్స్ లో. థర్డ్ చైన్ కి మనం పెట్టుకున్న ముద్దు పేరేంటి, ఈ చైన్ క్రియ కరెక్టే కానీ యాక్చువల్ గా అది మూన్ చైన్, అంటే మన ప్రీవియస్ చైన్ అన్నమాట. మనం అందరం కూడా మూన్ చైన్ లో ఎంత అద్భుతమైనటువంటి స్థాయిలో ఉండుంటాం, జంతు స్థాయిలో ఉండుంటాం. ఆ మూన్ చైన్ లో జంతు స్థాయిలో ఉన్నవాడు ఈ చైన్ లో ఉన్నాడు. అర్థమైపోయింది కదా? ఇక్కడ జంతువులు మనుష్యులకి ఎలా మారుతారు అన్నది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మన సాధనలు దీక్షలు అవి ఎంత అర్థం అవుతాయి మనకి. జంతువులు ఉన్నాయి, ప్రతి జంతువులోనూ ఆత్మ ఉంటుంది. మనకి ఆత్మ ఉన్నట్టే జంతువు కూడా ఆత్మ ఉంటుంది. కానీ ఒక చిన్న తేడా ఏంటి అంటే, ఓ 30-40 జంతువులు కలిసి ఒక ఆత్మ ఉంటుంది. దాన్ని గ్రూప్ సోల్ అంటాం. అంటే 20-30 జంతువులు కలిస్తే అవన్నీ కలిసి ఒక ఆత్మగా పనిచేస్తాయి. అందుకే జంతువులకి ఇన్స్టింక్ట్ ఉంటుంది. అర్థమైంది కదా? ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంచేత 5 కుక్కలు కలిసి ఒక సోల్లో ఉందనుకోండి, ఈ కుక్కకి ఎక్స్పీరియన్స్ ఈ 4 వెళ్ళిపోతాయి. అంచేత గ్రూప్ సోల్. అర్థమైందా? అంటే ఒక గ్లాసు నీళ్లు ఉన్నాయనుకోండి, ఈ గ్లాసు నీళ్లని నేను 5 పోసాను. ఈ గ్లాసు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 5 వచ్చాయి. ఎంతెంత ఉంటుంది అందులో నీరు? 150 ఉంటుంది వేరువేరుగా. అంటే ఇది 5 ముక్కలు నీళ్ళేమో ఆత్మ అనుకోండి. అంటే ఈ ఆత్మ ఒక్కొక్క కుక్కలో ఎంత దిగింది? 1/5 దిగింది. ఇప్పుడు కుక్క చచ్చిపోయింది, ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఈ గ్లాసులకు వెళ్తాయి. ఎర్ర రంగు నీళ్ళగా మారిందనుకో, దాని ఎక్స్పీరియన్స్ ఎర్రగా ఉందనుకో. ఇంకో కుక్క చచ్చిపోయింది, దాని ఎక్స్పీరియన్స్ గ్రీన్ గా ఉందనుకో. కానీ ఈ రెడ్ ఎక్స్పీరియన్స్ గ్రీన్ ఎక్స్పీరియన్స్ రెండు దానికి వస్తాయి. దాన్ని ఇన్స్టింక్ట్ అంటాం మనం. కానీ అది ఎలా ఉంటుంది ఏమంటుంది మీరు పెద్దగా గాబరా పడకండి. గ్రూప్ సోల్ అంటే ఏంటో అర్థమైంది కదా? అంటే వీటన్నిటి అనుభూతి కలిపి ఒకే ఆత్మకు వెళ్తాయి. ఇలాగా అవి పరిణామంలో పైకి వెళ్తున్న కొద్దీ గ్రూప్ తగ్గుతూ ఉంటుంది. ముందు 100 ఒక ఆత్మ ఉంటే పరిణామ క్రమంలో ఆ గ్రూప్ సోల్ పైకి వెళ్తూ ఉంటే దానికి ఇంకా 100 శరీరాలు ఉండవు. 3, 4, 5 అలా చివరికి ఒక చోట వచ్చేసరికల్లా ఒక ఆత్మ ఒకే శరీరంలో ఉండేటటువంటి యానిమల్ తయారవుతుంది. ఈ లాజిక్ అర్థమైందా? ఒక ఆత్మ ఒకే శరీరంలో ఉండేటటువంటి యానిమల్ తయారవుతుంది. ఆ యానిమల్ ని మనిషి అంటాం. ఈజ్ ఆల్సో అన్ యానిమల్. కానీ తేడా ఏంటి అంటే, మిగతా యానిమల్స్ లో వచ్చేటటువంటిది ఏంటంటే ఒక ఆత్మకి అనేక శరీరాలు ఉండొచ్చు అక్కడ, దాన్ని గ్రూప్ సోల్ అంటాం. కానీ ఆ యానిమల్ డెవలప్ అవుతూ వచ్చేసరికల్లా ఒకనొక స్థితిలో ఎవల్యూషన్ లో ఏమవుతుంది అంటే ఇంకా దానికి అనేక శరీరాలు అక్కర్లే. ఒక శరీరంతోనే తనకు కావలసినటువంటి నాలెడ్జ్ అంతా కూడా అది సంపాదించుకునే స్థితికి ఎదిగింది. అప్పుడు ఒక ఆత్మకి ఎన్ని శరీరాలు ఉంటాయి? దాన్ని ఇండివిజువలైజేషన్ అంటాం. ఒక వ్యక్తిగా మారుతాడు. జంతువునాం నర జన్మ దుర్లభం. జంతువులు నరగా మారటానికి చాలా కష్టం అని కూడా అర్థమైంది కదా? అన్ని కష్టాలు మనం అంతా పడ్డాం. ఎక్కడ పడ్డాం? ఈ చైన్లో పడ్డాం. పుట్టి 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 దెబ్బలు తిని తిని కాట్లాడుకుని జంతువుల్లాగా ఎంత అవస్థ పడి చివరికి ఏ స్థితికి వచ్చామంటే, వీఆర్ ఏబుల్ టు హ్యావ్ 1 soul in 1 body. ఈ 1 soul in 1 body కావలసినటువంటి ఇవల్యూషన్ క్రమం అంతా ఎవరిచ్చారు మనకి? మను ఇచ్చాడు. మను దగ్గర నుంచి వస్తుంది మనకి ఇదంతా. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో హీస్ ఎ వెరీ కీ ఫిగర్ ఫర్ అస్. అంటే ప్రతి రిలీజియన్ లోనూ ఆ కీ ఫిగర్ ఉంటాడు. యాడమ్ అండ్ ఈవ్ అన్నప్పుడు అక్కడ అవుట్ కీ ఫిగర్ యాడమ్. మనకి మనమే డైరెక్ట్ గా మనం వాడికి పేరు చెప్పుకుంటూ ఉంటాం కదా. వాడి దగ్గర నుంచి ఇవంతా వస్తూ ఉంటాయి మనకి. అంతేత ఈ సూర్యుడికి లభించినటువంటి సోలార్ లోగాస్ బొమ్మ చూపించానే నేను. ఆ సోలార్ లోగాస్ ఎవరిని తన ఎసిస్టెంట్ గా పెట్టాడు? ఇమం వ్యవస్థతే యోగం ప్రోక్తవా నామమేం వివస్వాన్ మనవే ప్రాహ. మనువుకి చెప్పాడు, భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు ఈ చేసినంత అంతా. కానీ మీకు ఎంతంత తెలిస్తేగా అసలు ఈ సోలార్ లోగాస్ ఎవడో, ఈ వివస్వాన్ ఎవడో? అవును, ఆయన కింద మనువులు ఉంటాడు. ఆ చైన్ మనువు అంటాను దాన్ని. ఆ చైన్ మనువుకి ఒకొక్క మళ్ళ గ్రహానికి ఒకొక్క మనువు ఉంటాడు. మనం గ్రహ మనువుతో చాలు, చైన్ మనువు అవంతా మళ్ళా పెద్ద గందరగోళం అయిపోతుందని చెప్పలేను నేను. రైట్, సరే. మూన్ చైన్ సిక్స్త్ రౌండ్, ప్రతి చైన్ లోనూ రౌండ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అలా సెవెన్ రౌండ్స్ అయిపోగానే అంటే ఒక్కొక్క రౌండ్ లో ఏది నేర్చుకుందాం అనేది ఇక్కడ పూర్తిగా చెప్పాడు. పేజ్ నెంబర్ 157 వరకు. మరి అదే నేర్చుకోవాలి ఇప్పుడు, దానికోసమే ఈ సోలార్ సిస్టమ్. ఆ క్రైటీరియా నేర్పినటువంటి విద్య మనకెందుకు పనికిరాదు, రివర్స్ గేర్ లో పడే ప్రమాదం కూడా ఉంది. ఇంతే ఇప్పుడు మన ఫిఫ్త్ రూట్ రేట్ లో ఫిఫ్త్ సభలో ఉన్నటువంటి మనం ఎలా ప్రవర్తించాలో అని తెలియక ఈ విషయాల గురించి ఏమీ అవగాహన లేనటువంటి రిలీజియస్ లీడర్స్ కూడా చెప్పింది వింటూ మేము చాలా ధార్మికమని అదని అనుకుంటే మీరు ఎంత ప్రమాదంలో పడిపోతున్నారో అన్నది తెలుసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే సిలబస్ తెలిస్తేనే పాస్ అవుతాం కష్టం కదా, సిలబస్ తెలియకుండా మీరు పాస్ ఎలా అవుతారు? కానీ మేము హిందువులు అండి, మేము ముస్లింలు అండి, మేము క్రిస్టియన్స్ అండి, మీకు తెలియదు అసలు హిందూయిజం, మిస్టి క్రిస్టిజం ఏ రూట్ రేస్ లో డెవలప్ అయిందో, ఫోర్త్ రూట్ రేస్ లో డెవలప్ అయింది అది. ఈ రూట్ రేస్ లో అక్కర్లేదు అది మనకి, ఖచ్చితంగా పట్టుకుని వెళ్లాడుతున్నాం. కానీ మీకు తెలుసు, మీరు హిందువులన్నా క్రిస్టియన్స్ అన్నా ముస్లింలన్నా పొలిటికల్ గానే మీకు ఇంపార్టెన్స్ తప్ప మీలో మీకు యథాధాలు లేవు. ఉన్నాయా? పూర్వకాలంలో అయితే అటెనాసిటీ ఉండేది, వాళ్ళు ముట్టుకొని వాడిని ఇచ్చేయనేమో ఇచ్చేయని, ఇప్పుడేముంది? ఎవడేమవుతుంది అసలు మీకు పట్టింపే ఉండదు. పెళ్లి చేసుకునే విధానంలో కానీ లేకపోతే ఆర్తి తిప్పే విధానంలో కానీ తేడాలు ఉంటాయి తప్ప ఇంకా మిగతా రేట్లో కూడా మన జీవిత విధానంలో ఏ విధమైనటువంటి తేడా లేదు కదా. మరి ఎలా ఇది మనం సరిదిద్దుతాం? మీ రోల్ ఏంటో మీరు చూసుకోకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళు చేస్తారని మీరు ఎలా అనుకుంటారు? ఇది తెలిసినటువంటి మీరే యాక్టివ్ స్టెప్స్ తీసుకోలేకపోతే దీని గురించి తెలియని వాడు ఏం తీసుకుంటాడు స్టెప్? వాడికి ఏమైనా తెలిసి ఏడుస్తాయి వాడికి. వాడు చాలా గొప్పవాడై ఉండొచ్చు ఇంటెలెక్చువల్ గా, పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు. వాడు వాడి కింద 20 లక్షల మంది పనిచేస్తూ ఉండి ఉండవచ్చు దాదా. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉండవచ్చు. ఇప్పుడు సత్సాయి ఆర్గనైజేషన్ ఉంది, ఫిలాసఫికల్ సొసైటీ ఉంది. ఈ విషయాలు ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడుకున్నట్టు విన్నారా? అరవిందో ఆశ్రమం ఉంది, చాలా స్పష్టంగా అరవిందో ఏం చెప్తాడు, ఇండియాకి ఏం చెయ్యాలో చెప్పడానికి నేను వచ్చాను. ఆ మాట అన్నాడా లేదా ఆయన? వెరీ స్పెసిఫిక్ గా ఆ మాట అంటాడు ఆయన. నా బర్త్డే సింక్రనైజ్ అయింది ఇండియాతో, ఐ వాంటెడ్ ఇట్. మరి ఇండియన్స్ లో ఇండియాగా పుట్టి అలాంటి వ్యక్తి నేను భారతదేశానికి ఇవ్వటానికి చెప్తే మనం మిగతా ప్రేయర్స్ అంతా చేసుకుంటూ భారతదేశంలో పుట్టి ఆ పని చేయకపోతే మీరు ఊహించుకోండి మన బతుకులకు ఏదైనా అర్థం ఉందా? కాదండి, నా కుటుంబంలో వాళ్ళు రానివ్వరండి, నా కుటుంబం వాళ్ళు చేయనివ్వరండి, నన్ను ఏం చేయమంటారు చేయనివ్వకపోతే నన్ను ఆవిడ చేయనివ్వటంలే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వాళ్ళు ఏం వచ్చి మన అడుక్కోవటంలే. ఏ లెక్చరర్ కూడా పిల్లవాడిని చదువుకోమని ఆడేవాడు, వాడు చదువు చెప్పి పోతాడు. పిల్లవాడు చదువుకుంటే పాస్ అవుతాడు, చదువుకోబడి ఫెయిల్ అవుతాడు. అంచేత కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను? ఆ మూన్ చైన్ నుంచి మనం ఎర్త్ చైన్ కి రావటం అయితే వచ్చేసాం. అక్కడ ఉన్నటువంటి యానిమల్ లైఫ్ నుంచి ఇక్కడికి హ్యూమన్ లైఫ్ లో వచ్చాం. కానీ హ్యూమన్ లైఫ్ మనం దేనికి ఉపయోగించుకుంటాం? అసలు ఎవల్యూషన్ అంటే ఏంటో తెలుసా? ఎర్త్ అంటే ఏంటో తెలుసా? ఈ గ్రహాలు ఎందుకు ఉన్నాయో తెలుసా? నేను కావాలి గొప్ప ఇంజనీర్నండి, మీకు తెలుసా నేను ముషారఫ్ తాలూకు బాబునండి. ఇండియన్ ముషారఫ్ గా పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే ఇండియన్ ఈడీ అమీన్ గా పేరు సంపాదించుకుందాం అంటున్నాను. తెలుసా మీ పేర్లైనా తెలుసా మీకు ఏమి? ఈడీ అమీన్ వాళ్ళు నువ్వు సంపాదించుకో తప్పేం లేదు, కానీ అది ఎవల్యూషన్ ప్లాన్ కి అగేనిస్ట్ గా ఉందనుకో, నువ్వు సంపాదించడమే ఏమవదు. మీరు అదే అర్థం చేసుకోవాలి. మీరు ఏం చేస్తున్నది? చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీడు చాలా గొప్పవాడండి, వీడు చాలా బాధ్యతగా తన కుటుంబాన్ని పెంచాడండి అని ఏమీ తెలియని దద్దమ్మల నీకు ఒక ఓటు వేసి నువ్వు గంగలోదిగా వాళ్ళ మాట విని, కాదా? మీకైతే కనీసం ఈ కాన్సెప్ట్ అయితే అర్థం అవడానికి ట్రై చేసుకుంటున్నాం. కానీ ఇది నేను ఏం చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ మొత్తము కూడా మీరు చాలా సీరియస్ గా ఈ నాలెడ్జ్ పెట్టాలి. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటమును గైడెన్స్ మాత్రమే నేను ఇవ్వగలనే కానీ, డూ యూ థింక్ ఐ కెన్ టెల్ ద ఎంటైర్ రివల్యూషనరీ స్కీమ్ ఇన్ వన్ లెక్చర్ ఆర్ ఇన్ వన్ ఇయర్? కానీ ఎందుకు చెప్పగలనుకుంటున్నాను అంటే, మీరు అసలు కూర్చొని ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు అంటే ఇది ఎక్కడో మీ బుర్రలో ఉంది స్మృతి లభ్వ. నేనంతా చెప్పాక నువ్వు చెప్పేది ఏంటి నా ముందే తెలుసు అంటారేమో మీరు. ఇంకంటే అర్జునుడు మాట అన్నాడు కృష్ణుడితో, నష్ట మోహన స్మృతి నువ్వు నోరు మూసుకుపో, నాకంతా అర్థమైపోయింది, నాకు గుర్తొచ్చేసింది, నువ్వు నాకు ఇంకా భగవద్గీత అంతా చెప్పక్కర్లేదని. మరి అలాంటి రోజు క్లాసులో ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ నుంచి దిగిపోతే మీరు చెప్తారు కానీ క్లాసులే అర్థమైందా? దాని తర్వాత చాప్టర్ 26 చూడండి, ద బిల్డింగ్ ఆఫ్ ది ఎర్త్ చైన్. ఈ ఎర్త్ చైన్ లో ఫస్ట్ గ్లోబ్ తయారై ఉంటుంది, సెకండ్ గ్లోబ్ తయారై ఉంటుంది, థర్డ్ గ్లోబ్ తయారై ఉంటుంది, ఫోర్త్ గ్లోబ్ తయారై ఉంటుంది, ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ గ్లోబ్స్ తయారవలేదు ఇంకా, దే స్టిల్ అండర్ బిల్డింగ్. అర్థమైంది కదా? అంచేత ఫస్ట్ గ్లోబ్ లో ఏం నేర్చుకున్నాము, సెకండ్ గ్లోబ్ లో ఏం నేర్చుకున్నాము, థర్డ్ గ్లోబ్ లో ఏం నేర్చుకున్నాము, ఫోర్త్ గ్లోబ్ లో ఏం నేర్చుకున్నాము మీరు చెప్పగలరా? సంకల్పం హార్మోనైజ్డ్ సంకల్పం. ఎందుకు హార్మోనైజ్డ్ సంకల్పం ఎందుకంటున్నాను అంచేత ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేటటువంటి మాట వాడుతున్నాను. ఇంటిగ్రేషన్ అంటే హార్మోనియేగా, కల్చరల్ హార్మోనీ, రిలీజియస్ హార్మోనీ, అన్ని హార్మోనీలే మనం మాట్లాడేదంతా కూడా. ఇంకేదంటే మనం ఫోర్త్ చైన్ లో ఉందాం కనుక, అంటే ముందు ఆ సంకల్పం మనకి రావాలి. సంకల్పం వచ్చాక ఏం కావాలి? విజ్డమ్. ఆ విజ్డమ్ వచ్చాక దాన్ని ఎందులో పెట్టాలి? అదంతా అయితే కదా, ప్రీవియస్ అయితే కదా, ఫస్ట్ లోబ్ సెకండ్ లోబ్ అయితే ఇక్కడ కదా ఉన్నాం. అంటే మనకి హార్మోనీ అంటే ఏంటో అర్థమైంది, ఆ హార్మోనీని ఎలా సంకల్పించుకోవాలో అర్థమైంది, ఆ హార్మోనీ యొక్క విజ్డమ్ అర్థమైంది, ఆ హార్మోనీని ఎలా ఉపయోగించుకోవాలో కూడా అర్థమైంది. అంతేకాక ఇక్కడ ఈ ప్లానెట్ లో ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోకుండా మీరు ఏం చేసినా కూడా వేస్తే, హార్మోనీ ఇన్ హార్మోనీ అంటే ఇంతకంటే బెస్ట్ హార్మోనీ ఎక్కడా రాదు. మొత్తం చేంజ్ పీరియడ్ లో హార్మోనీలో హార్మోనీ మళ్ళీ ఎక్కడొస్తుంది మీకు ఇంకెక్కడా రాదు. సరే, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఇంకా మనం ఇక్కడ వద్దాం. ఇక్కడ ఎన్ని రౌండ్లు పూర్తయింది అంటే ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఫస్ట్ రౌండ్ అంటే ఫోర్త్ గ్రూప్ లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో ఫోర్త్ గ్రూప్ లో ఏం నేర్చుకుని ఉంటాం మనం? ఫోర్త్ చైన్ లో ఫోర్త్ గ్రూప్ లో ఫస్ట్ రౌండ్ లో ఏం నేర్చుకుని ఉంటాం కదా? ఇంతవరకు హార్మోనీలో హార్మోనీలో బిల్ అది ఎలా ఉంటుంది ఏముంటుంది అన్నది మనం తర్వాత ఆలోచిద్దాం. అది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఈ కామన్ సెన్స్ వచ్చింది కదా మీకు. అందుచేత ఫోర్త్ గ్లోబ్ లో ఫస్ట్ రౌండ్ లో ఫోర్త్ చైన్ లో ఉన్న మనము హార్మోనీలో హార్మోనీలో విల్ పవర్ డెవలప్ చేసుకున్నాం. అది మనకి మూలాధారం అవుతుంది, మూలాధార చక్రం అవుతుంది మనకి. ఆ సంకల్పం అదే కదా మూలాధారం అవుతుంది. ఏ వర్క్కైనా మూలమైన ఆధారం ఏంటి? సంకల్పం. అవునా కదా? మూలాధారం అంటే మళ్ళా మనం ఏమి తీసుకుంది ఏముందండి? ఆ మూలాధారం గురించి నేనేం మాట్లాడలే, అది ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు. కానీ యాక్చువల్ మూలాధారం ఏంటి మీకు? మీ సంకల్పం. ఆ సంకల్పం మీద బేస్ చేసి మీ ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ ఏదైనా బేస్ అయి ఉంటుందా ఉండదా? అంతేత మూలాధారం ఏంటి మీకు? సంకల్పం మూలాధారం అయింది. సెకండ్ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఏమవుతుంది మీకు? లవ్, విజ్డమ్. సెకండ్ రౌండ్ లో మీరు లవ్ విజ్డమ్ నేర్చుకున్నారు. మీరు ఈ లవ్ విజ్డమ్ లో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే, లవ్ ఈజ్ ఎ క్లెన్సర్. అంటే మనలో ఉన్నటువంటి బ్లడ్, మన హార్ట్ లో ఉన్నటువంటి నెగటివ్ బ్లడ్ ని క్లీన్ చేయడానికి హార్ట్ ఏం చేస్తుంది, లంగ్స్ కి పంపిస్తుంది. లవ్ చేసే పని అది. ఇంకేదో ఎవడు ఎన్ని తప్పులు చేసినా మనం మాట్లాడితే ప్రతి వాడిని తప్పు పట్టుకుంటాం. మన పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఎంత ఇలా కాపలా కాసేస్తాం. అంతే, చాలా మంది మా కొలీగ్స్ ఏం చెప్తారు అంటే, మా వాడికి ఎంసెట్లో సీట్ రావాలి మాస్టర్, అదే అప్పుడే జలుబు వచ్చింది వాడికి, పాపం రాయలేకపోయాడు. కానీ మా పక్కవాడు ఉందని వాడు వచ్చింది అదమండి, వాడి పిల్లవాడు, వాడు ఎన్నిసార్లు రాసినా వాడికి రాదండి. వీడి పిల్లవాడికి రాలే ఎంసెట్లో సీట్, కానీ వీడి పిల్లవాడికి ఎందుకు రాలేదు, పాపం జలుబు చేసింది. పక్కింటి పిల్లవాడు వెధవాడికి, వాడికి బుర్ర ఏదైనా ఉంటేనే వాడు ఈ నెవర్ డిజర్వ్స్ చేసి వాడు ఎందుకు రాయిస్తారో నాకు తెలియదు. ఎంట్రన్స్ మీరు మాటలు అన్నాడు ఎప్పుడు, నేను ఐ డౌట్ అనే ఉంటారు మీకు గుర్తుండదు. అంతే ఎలా అర్థమైందా, మన వాడికి జలుబు వల్ల సీట్ రాలేదు, రెండవ వాడికి చదువు రాదు కనుక సీట్ రాలేదు. జలుబు వల్ల సీట్ రాలేదు అంటే మీకు ప్రేమ ఉంది, చేత కాదు అంటాం వల్ల వాడికి సీట్ రాలేదు అంటే అర్థమైందా లవ్ అంటే ఏంటో. కానీ ఆ రియల్ లవ్ వచ్చేసేంతల్లా ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. ఎన్ని రకాలుగా మీరు కథలు అల్లగలరు, ఇంట్యూషన్ డెవలప్ స్టోరీస్, అర్థమైందా. అది రెండవ రౌండ్. ఇంతే మన కుండల్ని, కుండల్ని అంటే ఏంటి రౌండ్, కుండల్ని అంటే మీకు అర్థం తెలుసు అసలు సాంస్క్రిట్ లో అర్థం ఏంటో, కుండలిని అంటే రౌండ్ అని అర్థం. ఇంకా కుండలిని ఎన్ని చెట్లు చుట్టుకుంది, రెండున్నర చెట్లు చుట్టుకుంది అన్న రాసిన పుస్తకం ఎన్నో రౌండ్ లో రాసి ఉంటాడు వాడు. అది కంటే అప్పుడు రాశాడు వాడు బుక్. మూడున్నర చెట్లు చుట్టుకుంది అని చెప్పిన వాడు ఏ రౌండ్ లో రాసి ఉంటాడు, ఫోర్త్ రౌండ్ లో రాసి ఉంటాడు. ఇంతకీ ఏది రైట్, మీన్స్ నా రాసిన వాడు ఎప్పుడు వాడు మనకి తెలియదుగా, పాపం వాడు అప్పుడు రాశాడు. అర్థమవుతుందా? అంతే ఈ గందరగోళాలన్నీ ఈ నాలెడ్జ్ తెలిస్తే నీకు పోతే. ఇంటికి కుండలికి రెండున్నర చుట్లుందా, మూడున్నర చుట్లుందా, నువ్వు ఎక్కడున్నావని. నువ్వు కనుక థర్డ్ రౌండ్ ఫెయిల్యూర్ అయ్యి ఇక్కడికి వచ్చావు అనుకో, రావచ్చు కదా. అప్పుడు నీ కుండలికి ఎన్ని చుట్లు ఉంటాయి, థర్డ్ రౌండ్ లో ఫెయిల్యూర్ అయితే ఆగిపోయాడు, ఇవల్యూషన్ ముందుకు వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చాడు. అప్పుడు వాడికి ఎన్ని ఉంటాయి కుండలు, నేను ఇప్పుడు మామూలుగా వచ్చినటువంటి వాడికి. మరి ఇప్పుడు ఇంటికి మనకి ఎన్ని చుట్లు ఉన్నాయి, మనకి ముందు చుట్టాలు తెలిస్తే కదా. అంచేత కుండల్ని సాధన నేర్పిస్తాను నేను మీకు, నేర్చుకోండి సావిత్రి సాధన అని చెప్పి. ఆ సావిత్రి సాధనకి నేను బ్రేక్ వేయటానికి అసలు కారణం ఏంటి అంటే, ఇదంతా మీకు తెలియకుండా మీరు ఏ సావిత్రి సాధన చేస్తారంటే అసలు జీరో కుండల్ని ఉంటుందేమో అన్నాడు ఒక అసలు. అసలు ఏ రౌండ్ లోనూ ఉండకుండా మీరు లైఫ్ స్థితిలో మూన్ చేయించి ఫోర్త్ చేయించి మధ్య కదా. సరే ఇక్కడ అలా చదువుకోండి, అది ఇంతకంటే ఎక్కువ పంపించాను నేను. కుండల్ని గురించి చెప్తానని ఒక వాళ్ళకి ప్రామిస్ చేశాను నేను, కుండల్నికి కదా ఎవరు అడిగారు నిన్న, ఇప్పుడు అర్థమైంది కదా. సరే ఇంకెక్కడ ఆపుతాను. దానికి మీలో డెవలప్ అవ్వాల్సింది ఏంటంటే సెవెంత్ రే. సెవెంత్ రే ఏంటి, ఆర్గనైజేషన్ మీరు నేర్చుకుంటే చేయగలుగుతారు. ఆర్గనైజేషన్ ఇంకా మనకి రాలే, ఈ క్లాసెస్ ఆర్గనైజ్ చేయటం ఇదంతా అందుకే. గురువులందరూ ఆర్గనైజేషన్స్ పెట్టింది అన్నేర్పటానికే. కానీ మీరు ఆర్గనైజ్ అవ్వడం చేత కాకుండా ఇండివిజువల్ సాధనలో మేము ఇంటి దగ్గర సాధన చేసుకుంటున్నాం అంటున్నారు. నేనేం చేయలేదు, ఇంటి దగ్గర సాధన చేసుకునే వాళ్ళకి అసలు ఏం రాదు. అది తృప్తి మిగులుతుంది అంతే, కనీసం వాళ్ళు మిగతా ఏమన్నా తిట్టకుండా ఆ టైంలో పూజలు చేస్తే 2 గంటలు కూర్చున్నారు అనుకోండి, ఇంట్లో వాళ్ళు చూడబడుకుంటారు. అంటే అది వేరే విషయం, ఆ సుఖం ఇస్తున్నారు మీరు, ఖచ్చితంగా ఆ పుణ్యం కూడా మీకు లభిస్తుంది. ఆ కర్మ మంచికనే పెట్టకుండా పూజలు చేయాలి. నెక్స్ట్ ఇంకా భోజనానికి వరే ఒక్క నిమిషం, అది అసలు ఇప్పుడు ఏంటి అంటే సమస్య, ఇవంతా మనము శ్రవణం చేశాం కదా, ఏం చేశామని ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పాను అనుకోండి, అదేమవుతుంది అది? అంతే, శ్రవణం కీర్తన మీరు ఎలా చేయాలని మీకు తెలుసుకోవాలని ఉందా లేదా? అది ఇచ్చింది.